నిన్న మాయాపూర్ అంటే అక్కడ శాస్త్రానికి సాహిత్యానికి అది మూల కేంద్రం. భక్తి సిద్ధాంతానికి అంటే భక్తి అక్కడి నుంచి లోకంలోకి ప్రకాశించినటువంటి స్థానం అది. అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రంలో రెండు రోజులు ఉండి స్వామీజీతో గడపడం జరిగిందనమాట. ఆ తర్వాత అనేక సందర్భాల్లో మేము స్వామీజీతో కలిసాం. వారు కూడా ఇక్కడికి ఏం చేస్తున్నారు ఈ సందర్భంగాను అని వారితో కూడా కొంతసేపు గడిపోయేటటువంటి ఒక సాంగత్యం, మహానుభావుల యొక్క తోటి ఎంతసేపు ఎంతెంత గడపగలిగితే అంతంత సమయం మనకి ధన్యము అనే భావంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. నిజానికి రావణాసురుడు నాశనం అయిపోయాడు అంటే సజ్జన సాంగత్యపు లాభాన్ని పొందడం చేత కాకని కదా. సజ్జనులు లేక కాదు లోకంలో, కానీ సజ్జనుల యొక్క సాంగత్యపు లాభాన్ని వారు గుర్తించలేదు. విభీషణుడు ప్రక్కనే ఉన్నాడు, ఎంతో చెప్పాడు కానీ అతని బుర్రలోకి ఏమీ ఎక్కలేదు. దానివల్ల అతను నశించిపోయాడు. విభీషణుడు బాగుపడ్డాడు అంటే తనకి లభించినటువంటి అవకాశంతో రామచంద్రుడిని ఆశ్రయించి తద్వారా సుగ్రీవాదుల యొక్క సాహచర్యాన్ని పొంది ఆయన బాగుపడ్డాడు. లేకపోతే ఇద్దరు ఒకే ఫ్యామిలీలో చేసిన వారే, కానీ ఓ ఆయన్ని మనం తలుచుకుంటే ఇవాటికి విభీషణ అనగానే అంటాం, రావణాసుడు అనగానే శ్రీ అంటాం మనం. ఎందుకని కారణం అంటే సజ్జనుల యొక్క మహానుభావుల యొక్క సాహచర్యపు ప్రభావాన్ని కొంతైనా మనసుకు పట్టించుకోగలగడం అనేది. భగవంతుడు సర్వాంతర్యామి అని మనందరికీ తెలుసు, లేని చోటు లేదు అని మనం చదువుకున్నాం శ్రీమద్ భాగవతంలో. ప్రహ్లాదుడు ఆ విషయాన్ని నిరూపించి ఉన్నాడు. ఒక స్తంభాన్నైనా తల్లిగా తీసుకురాగలిగినటువంటి శక్తి భగవంతుడికి ఉంది. అందులో ఆయన స్తంభోద్భవుడయ్యాడు కదా. నిజానికి హిరణ్యకశిపుడు నశించిపోవడానికి కూడా కారణం అదే, భగవంతుని యొక్క ఉనికి లేకపోవడం వల్ల కాదు కదా ఆయన నశించిపోయింది. భగవంతుడు హిరణ్యకశిపుల్లో మాత్రం లేడు, స్తంభంలోంచే భగవంతుడు రాగలగాలేండి. హిరణ్యకశిపుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు, కానీ దురదృష్టం ఆ హిరణ్యకశిపుడికి తన లోపల ఉండే భగవత్తత్వాన్ని చూపించగలిగే సజ్జనుడు తనకే కుమారుడే పక్కనే ఉంటుంటే ఆయన ఉనికిని సహించలేకపోయాడు. నువ్వు భగవంతుడిని దూషించినా భగవంతుడు ఏం పాపం అప్సెట్ అయిపోడు, ఆయన ఏం పాపం మిస్అండర్స్టాండ్ చేసుకోడు. కానీ భగవద్భక్తుల్ని నువ్వు ఏమైనా చేస్తే భగవంతుడు ఎప్పుడు కూడా సహించలేడు. ఆయన చాలా తీవ్రంగా దాన్ని పరిగణిస్తాడు. ప్రహ్లాదుని తను హింసించాడు. భగవంతుడిని దూషించినంత కాలం భగవంతుడు ఆ హిరణ్యకశిపుని ఏమి చేయలేదు, వదిలిపెట్టేశాడు. వందే పాపం, ఏదో వాతావరణ ప్రభావము, సంస్కారాల ప్రభావము, లేక ఏదైనా దానివల్ల ప్రయోజనం పొందడము ఏదో అనుకున్నాడు, ఊరుకున్నాడు. భగవంతుడిని దూషించినప్పుడు భగవంతుడు ఎప్పుడు కష్టపడలా, భగవంతుడు తీవ్రంగా అతన్ని దండించేటటువంటి ప్రయత్నము చేయలే. కానీ ఎప్పుడైతే ప్రహ్లాదుని హింసించాడో, ప్రహ్లాదుని దూషించాడో, భాగవత దూషణ, భగవద్భక్త హింస, ఇది భగవంతుడికి సుతరాం సహించదగినది కానే కాదు. అందుకే ఏదో ఒకటి స్తంభానికి పిల్లలు పుడతారా, ఏమో పుడతారో పుట్టరో అది తాను ఏర్పరిచిన నియమానికి విరుద్ధం అయితే కావచ్చు కాక, అలాంటి ఏదైనా సరే చేసి నేను ఈ భక్త హింసని భాగవత దూషణని తీరుతాను అని భగవంతుడు వచ్చి హిరణ్య కట్టుకొని సంహరించాడు. నిజానికి మనం భగవంతుడి కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకని అంతగా ఉన్నాడు భగవంతుడు, లేని చోటే కనుక ఆయన మన కోసం విగ్రహ రూపంలో ఉంటాడు, స్పష్టంగా సాక్షాత్కరిస్తూ ఉంటాడు, మిగిలినటువంటి ప్రతి వస్తువులోనూ ఉంటాడు. కానీ అక్కడ కొంచెం మనం మోసపోతూ ఉంటాం, అంటే దీన్ని చూడగానే ఇది పుష్పం అనుబుద్ధి అవుతుంది తప్ప ఇది భగవంతుడు అనుబుద్ధి అవ్వదు. దీన్ని చూడగానే ఇది ఫలము అనుబుద్ధి అవుతుంది తప్ప ఇది భగవంతుడు అనుబుద్ధి అవ్వదు. ఇందులో కూడా భగవంతుడు ఉంటాడు, కానీ ఆ ఉనికిని మనం ఇక్కడ గుర్తించలేము. మన కోసం ఆయన విగ్రహ రూపంలో ఉంటాడు, కానీ దాన్ని కూడా మనం గుర్తించలేము. దాన్ని చూసినా మనకి ఆ పైనుండే ఆకారమే కనిపిస్తుంది, పైనుండేటటువంటి ద్రవ్యమే మనకు కనిపిస్తుంది. ఏమండి ఇదేమిటి, చెక్కతో చేసిందా, వెండితో చేసిందా, బంగారంతో చేసిందా, లేక మరొక దాంతో చేసిందా అనే దృష్టి మనకు అక్కడికే పరిమితమైపోతుంది తప్ప ఆ తత్వాన్ని మనం గుర్తించగలిగే యోగ్యత మనలో ఉండదు. దాన్ని గుర్తు చేసి దాన్ని విశ్వసింపచేసే మహనీయులు మనకి సజ్జను భాగవతం మహానుభావు జ్ఞానం. అందుకే భగవానుడు తత్వదర్శిన జ్ఞానిన ఉపదేశించి జ్ఞానం నేను కాదయా అని పాపం తానే చేసి రెచ్చించాడు. నిజానికి సాక్షాత్తు ఆయన వేదైక వేద్యుడై ఉండి వేద ప్రతిపాద్యుడై ఉండి వేదాలు ఉపదేశం చేసినటువంటి ఉపదేశ అయి ఉండి ఆయన చెప్పదలుచుకుని తానే చెప్పేసి కదా, తాను చెప్పేసి అంతకంటే ఇంకా పెరఫెక్ట్గా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు. మళ్ళాంటి వాళ్ళని ఎంత చెప్పినా ఏదో కొంత లోపం దాంట్లో ఉండనే ఉంటుంది. మనం ఎంత స్పష్టంగా చెబుదామని అనుకున్నా మనకుండేటటువంటి బుద్ధిపరమైనటువంటి హద్దుల చేత అంత బాగా మనం చెప్పలేకపోతాం. మరి తానే చెప్పదలుచుకుంటే పెర్ఫెక్ట్, అందులో ఎక్కడ ఒక మిస్టేక్ కూడా రాకుండా తన చక్కగా చెప్పగలడు. చెప్పాడు కూడా కానీ ఏం లాభం, విన్న అర్జునుడికే సాక్షాత్తు విన్న అర్జునుడికే ఒక చెవులోంచి విన్నాడు, రెండో చెవులోంచి జాగ్రత్తగా వదిలించాడు. ఎందుకు అనవసరంగా లోపలి పెట్టుకుని చిరాలు తెచ్చుకోవడం అయితే అది ఆయన మిస్టేక్ కూడా కాదంటాను. ఎందుకంటే అసలు మొట్టమొదట మనందరినీ తయారు చేసిన నాలుగు ముఖాల బ్రహ్మగారి దగ్గర నుంచి ఈ రకమైనటువంటి అక్షరంత తయారే. అంచేత అందరినీ తయారు చేసిన వాడు బ్రహ్మగారి కంటే కాస్త దాన్ని సాగిన డిఫెక్ట్ అనమాట. అంటే బ్రహ్మగారికి ఒకసారి కాదు కదా, ఎన్నోసార్లు వేదాలు ఉపదేశం చేయాల్సి వచ్చింది. భగవాను లేదు స్వయంగానే ఒకసారి హంసావతారం ఎట్టాడు, అయగ్రీవ అవతారం ఎట్టాడు, మరొక అవతారం ఎన్నిసార్లు అవతరించే పాపం ఆయన చెప్పడం ఆయన బాధ్యత, మర్చిపోవడం మీరు బాధ్యతలా తయారే. అంటే చెప్పడం ఆయన తన మీద రాసిపెట్టి మర్చిపోవడం పాపం ఈయన తన మీద రాసి ఆయన వల్ల తయారైన వాళ్ళే కనుక మనకు కూడా పెద్దల్ని అనువర్తించాలనే సిన్సియర్ అభిప్రాయం మనకందరికీ కూడా ఉంది. కనుక జ్ఞాపకం పెట్టుకుంటే పెద్దల మాట అతిక్రమించినట్టు అవుతుందేమో అని మనం కూడా జాగ్రత్త మర్చిపోవడం, కన్వీనియంట్లీ మర్చిపోవడం స్టార్ట్ చేశాను. నేను చెప్తే అంతేనయ్యా అన్నాడు స్వామి. ఇక నేను కాదు నీకు చెప్పాల్సింది, తత్వదర్శిన జ్ఞానిన తే జ్ఞానం ఉపదేశించి నేను చెప్పేది నీకు ఎంతవరకు ప్రరోచన కలిగించడానికి మనకు, నేను చేసే ఉపదేశం నేను చేసే ఇతర కార్యక్రమాలు ఏవైనా మీకు దానితో ఒక శ్రద్ధ కలిగించడానికి పనికి వస్తాయి. కలిగిన శ్రద్ధతోటి నేను కార్యంలోకి ఉద్యమింపచేయవలసిన వ్యక్తి మహానుభావులైనటువంటి జ్ఞానులు తత్వద్రష్టలు. జ్ఞానులే తప్ప నేను కాదు సుమా అని భగవంతుడు స్వయంగా భగవద్గీతలో తానే చెప్పుకున్నాడు. అంతేత మనకి జీవితంలో ప్రయత్నం చేసి సాధించాల్సింది భగవంతుడి యొక్క జ్ఞానం, భగవంతుడి యొక్క దర్శనం కాదు. అది ఎప్పుడూ ఉంది, అది అన్ని కాలాల్లోనూ ఉంది, అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. కనుక అంతటా ఉండేదాన్ని నువ్వు సాధించేదేంటి, అన్ని కాలాల్లోనూ ఉండేదాన్ని ఎప్పుడో ఒకసారి పొందడమేమిటి? సో నువ్వు పొందాల్సిన నిజానికి అది కాదు, ప్రయత్నం చేసి సాధించాల్సింది సజ్జన సాంద్రత. మహాపురుషుల యొక్క సహవాసం, వారి యొక్క ఉపదేశం, సంసార విషవృక్షస్య ద్వేపలేహి అమృతోపమే అంటారు మనకి ఋషులు. ఈ సంసారం అనేటటువంటి మహా హెడ్డ వృక్షాన్ని, ఇది ఒక విషవృక్షం అని పేరు పెట్టారు. విషవృక్షం ఎందుకైందంటే ఈ సంసారం కనుక విషవృక్షమైంది. నిజానికి ఈ ప్రపంచం అంతా భగవంతుడిదే, నిజానికి అప్పుడు విషవృక్షం ఎందుకు అవుతుంది? ఈ ప్రపంచం అంతా భగవానుడే కదా, తానే ఇంత ప్రపంచాన్ని తత్ర ఏకత్వం జగత్కృత్వం అని తాను చూపించినటువంటి విరాట రూపంలో ఈ వేళ మనం చెప్పుకునేటటువంటి ఆకాశంలో కనిపించే కోటాను కోట్ల నక్షత్ర రాశులన్నీ ఎక్కడో ఒక మూల ఉన్నాయి. ఆయన విధి దేహంలో ఒక మూలకు ఒదిగిపోయి ఉన్నాయి. ఆయన అంతవాడైనప్పుడు అందులోకి చెందింది ఇది కూడా అయినప్పుడు ఇందులో చెడ్డది ఏముంటుంది కనుక ఈ ప్రపంచంలో మనకి వదలాల్సింది ఏముంటుంది కనుక మనకి తగడిది ఏముంటుంది కనుక ఇందులో ప్రతిదీ మంచిదే కానీ దీని విషవృక్షం అనడానికి కారణం ఇది సంసారం అయితే విషవృక్షం అవుతుంది. సంసారం అంటే సంసారం అనగానే మనకి ఏదో పిల్లలు ఏదో భార్య భర్త బంధువులు ఉద్యోగాలు సంపాదనలు అనుభవాలు ఇవే మనకి జ్ఞాపకం వస్తాయి కదా. చిన్నదిగా సంసారం అంటేను సంసారం వచ్చేటది అంటే కుటుంబం వదిలేయాలి. సంసారం మంచిది కాదు అంటే వచ్చే భార్య భర్తని భర్త భార్య గారికి ఇద్దరికి డైవోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఎక్కడ మఠాల్లో కూర్చోవాలి మఠాల సంసారాలు అయి కూర్చుంటాయి. ఇవన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోవడమా సంసారం అంటే సంసారాన్ని వదలడం అంటే? కాదు. సంసారం అనేది ఇక్కడ ఉంది, దానికి బయట కాదు సంసారం ఉండేది. ఎక్కడ ఉండేది ఏమవుతుంది? ఇది భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఈ సంసారాన్ని గురించి భగవంతుడు చర్చిస్తూ ఊర్ధ్వమూలం అధశ్చాసం అశ్వత్థం ప్రాహురవ్యయం అని చెప్పాడు. ఊర్ధ్వమూలం అధశ్చాసం, దీనికి వేరు పైనుంటుంది, దీనికి ప్రసరించేటటువంటి శాఖలు కొమ్మలు చిగుళ్ళు నకలు అన్ని కిరణాలు పెరుగుతూ ఉంటాయి అన్నారు. ఉంటుంది ఎక్కడైనా అట్లాగా చూసారా? ఎప్పుడైనా అట్లాగా చూసి ఉంటారండి? చూడకుండా రూపాయలు చూసారు ఎప్పుడైనా మీరు? ఇట్లాగే పైన పెడుతుంటారు, అదని పైనే మూల ఉంటుంది, అలా కింద 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 కిందకి దానికి లక్కలు తాగుతూ ఉంటాయి కనుక అది కూడా ఉంటుంది లోకంలో కనిపిస్తుంది. కానీ కృష్ణుడు దాని గురించి చెప్పాల. మరొక రకంగా అప్పుడప్పుడు మనం చూస్తే ఏదైనా ఒక పెద్ద తుఫాన్ గాలివాన లాంటిది వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు మహావృక్షాలు రోడ్ల మీద తిరగబడిపోతాయి, అప్పుడు అది కూడా ఊర్ధ్వమూలము అధశ్చాసము అవుతుంది. కానీ అలా తిరగబడిన దాని గురించి కృష్ణుడు చెప్పకల్లా. ఇది నిత్యము ఉండేది, ఇది అవ్యయము అని చెప్తున్నాడు. అశ్వత్థం ప్రాహుడు అవ్యయం, ఇది ఎప్పుడు ఉంటుంది? ఇది ఇది ఒకనాడు నువ్వు తీసి పారించపోయేది కాదయా, కానీ దీన్ని కొయ్యడం మాత్రం నీ బాధ్యత అని చెప్పాడు. ఏంతో కొయ్యమని చెప్పాడు? అసంగం అనే శస్త్రం తోటి కొయ్యమని చెప్పాడు. కానీ అసలు నీకు ఆ అసంగం ఏమిటో తెలియాలి, కొయ్యాల్సినటువంటి శక్తి ఏమిటో తెలియకుండా నువ్వు ఏం కోస్తావు? నువ్వు పోయాల్సినటువంటి రంపం ఒకటి, కొయ్యటైనటువంటి వృక్షం ఒకటి అక్కడ ఎదురుకుండా కనిపిస్తే అని పడుకు పోచేస్తా. ఇది ఊర్ధ్వమూలము అధశ్చాసము అంటే కొంతమంది మన వంశ వృక్షాల గురించి చెప్తూ ఉంటారు. మీ ఇండ్లలో కూడా అప్పుడప్పుడు వంశ వృక్షాలు చేస్తూ ఉంటారు, మీరు గమనించి ఉంటారు. దాంట్లో పుల్లయ్య గారి నుంచి ప్రారంభం అవుతుంది కుటుంబం అనుకోండి. పుల్లయ్య గారికి ఇద్దరు కొడుకులు, ఏదో ఇద్దరు కూతుళ్ళు, వెంకమ్మ మల్లమ్మ, ఏదో పుల్లయ్య వెల్లయ్య, ఏదో నలుగురు, ఆ నలుగురికి మరో ఇద్దరు, ఒక్కొక్కరికి ముగ్గురు కూరు పిల్లలు అని ఆ పైనుండేటటువంటి ఆ పుల్లయ్య గారి దగ్గర నుంచి ప్రారంభమయ్యి అది పైన మూలం ఊర్ధ్వమూలం. దాని శాఖ ఎట్లా పెరుగుతున్నాయి? అధశ్చాసం కింద 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 కిందకి పెరుగుతూ ఉంటాయి. అందులో ఇప్పుడు మీరుంటారు, మీకు కలిగినటువంటి సంతానం ఉంటుంది, ఆ సంతానానికి కూడా సంతానం కలిగితే వాళ్ళని కూడా దాంట్లో మెన్షన్ చేస్తారు. పైకా కిందక? ఇది పైకి మెన్షన్ చేయరండి. వంశవృక్షాలు ఇప్పుడు పైకి వేరు, కిందకే వేస్తారు. అంటే వీటికి ఎప్పుడు కూడా మూలం పైన, క్రిందకి శాఖలు పెరుగుతూ ఉంటాయి. అదే కిందకి మాత్రమే ఉంటాయంటే అగత్య ఊర్ధ్వం ప్రసుతాహ సత్య శాఖ అది ఒక్కొక్కసారి కిందకు వస్తుంటే కింద నుంచి మళ్ళీ పైకి పెడుతుంటాయి. అంటే కింద వాళ్ళు మళ్ళీ పైకి మ్యారేజ్ చేస్తే వాళ్ళు ఎక్కడ మేనేజ్మెంట్ ఎక్కడ చేశారనుకోండి, ఇది అటో ఇటో కలిస్తే అందులోంచి మళ్ళీ పెరిగి అందులోంచి మళ్ళీ పెరిగి అందులోంచి మళ్ళీ పెరిగి కిందకే మొత్తానికి దాని డైరెక్షన్ ఇస్ టువర్డ్స్ డౌన్. కానీ మధ్యలో సత్వప్పుడు మాత్రం పైకి కిందకి పైకి కిందకి సాగుతూ ఉంటాయి. ఈయన కృష్ణుడు చెప్పినటువంటి ఊర్ధ్వమూలం అధశ్చాసం బ్రహ్మగారిని మొదలు కలిగి అక్కడికి క్రమంగా ఆదిమూలం అంటే మనకి భాగవతం. ఇది శ్రీ ఖగోహి ఆదిమూల, ఇది ఆదిమూలం అయితే ఆదిమూలం భగవానుడు, భగవానులోకి బ్రహ్మగారి, బ్రహ్మగారిలోకి ప్రజాపతి, అందులోంచి మిగతా దేవతలు, అందులోంచి మానవులు, అందులోంచి మిగతా వాళ్ళు ఎంతైనా కిందకి దింటే దీని కోసి వెయ్యమని ఆయన కృష్ణుడు చెప్పేది. అసంగతిస్త్రేణ దృఢేణ చిత్వా దీని కోటి పారేయాలంటే దీన్ని తపస్పదం తత్పరిమార్జితవ్యం ఇక ముందుకు సాగాలి అని చెప్పారు. చెప్పడానికి చాలా బాగుంది. కేంద్రం ఏది కోసేస్తాం, బ్రహ్మగారిని కోసేద్దామా, లేకపోతే ఆ బ్రహ్మగారి సంతానమే ప్రజాపతిని కోసేద్దామా, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి మన జాతుల్లో ఉండేటటువంటి ఆ మూల పురుషుల్ని కోసేద్దామా, లేకపోతే ఇప్పుడు మనని కోసేసుకుందామా, లేదా మన సంతానాన్ని కోసేద్దామా? ఏమైనా అసంఖ్య శాస్త్రంతో కొయ్యమని చెప్పింది దేనిని? ఇది ఆలోచిస్తే జాగ్రత్తగా మనకి ఆ వృక్షం ఆది ఏమిటో, మూలం ఏమిటో, కిందకి ప్రసరించే శాఖ ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడు ఉండేటటువంటిది అని స్వామి చెప్పాడు, కొయ్యమని చెప్పాడు, ఇది కిందకి క్రమంగా పెరుగుతూ ఉంటుంది అని చెప్పాడు. ఎక్కడ పెరిగేది? బ్రహ్మగారిని మనం కొయ్యలేం కనుక, ఆ బ్రహ్మగారి తర్వాత వచ్చే మన వంశాలని మనం కొయ్యలేం కనుక, కోస్తే జైల్లో పెడతారు కనుక మరి లాభం లేదు. అంటే అది చెప్పటం లేదు బహుశా స్వామి ఇక్కడ దీంట్లో. మరి ఇక దేని చెబుతున్నట్టు ఊర్ధ్వ మూలమై ఈ సంసారానికి కారణమైనటువంటిది ఇక్కడ ఉండేది. ఏమంటాం, వేరు వేరుగా ఉండే వాటి వేరు కాదు ఒకటి అని మనలో ఒక విశ్వాసాన్ని కలిగించి దానితోటే జీవితాన్ని సాగించేస్తూ చేసే ఏదో ఒకటి ఉంది మనలో. ఏది లేదు? నిజానికి మనం వేరు, వాడు వేరు, మనం వేరు, మనం చూసేటటువంటి ఈ చుట్టూ ఉండేటువంటి ప్రకృతి వేరు. కానీ మనకేమనిపిస్తోంది, ప్రకృతితో తయారైనటువంటి శరీరాన్ని చూడగానే నేనంటే ఎంత లావుగా ఉన్నానో, నేనెంత పొడుగ్గా ఉన్నానో, నా కులం ఇది, నా వంశం ఇది, నా జాతి ఇది, నా లింగం ఇది అని అనిపిస్తోంది దీన్ని చూడగానే. నిజానికి వీడు లింగాదుల కంటే అతీతుడు జీవుడు, కానీ లింగాలు కలిగినటువంటి శరీరాన్ని చూసుకుని మనని పట్టుకొచ్చి దీంతో ముడిపెట్టింది ముందర. సరే కొంచెం పెద్దలు ఏదైనా ఉపదేశం చేసి జ్ఞానం కలిగితే నేను దీనికంటే వేరుటా తెలిసింది, కానీ దీనికంటే వేరు తెలిసి దీనేవి మాయా అని పేరు పెట్టి నేనే బ్రహ్మని అనేటటువంటి మనస్తత్వం బయలుదేరి అహం బ్రహ్మార్థిలో దిగిపోయి నేనే లేవు. పూర్వకాలంలో ఉపనిషత్తుల్లో ఒక అందమైన కథ ఉండేది. ఓ ఇద్దరు బ్రహ్మగారు వేసి పాఠం విందామని వెళ్ళారు. ఓ ఆయన పేరు ఇంద్రుడు, మరో ఆయన పేరు విరోచనుడు అని వీరిద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు. అయ్యా మీకు ఏమైనా వినాలి అని అంటే ముందర 30 ఏళ్ళు మా దగ్గర గురుకుల వాసన చేయండి, ఆ తర్వాత ఆలోచిద్దామన్నారు గురువుగారు. ఇప్పుడు ఆ రోజులు సిన్సియర్ తీసులు కదా, అంటే 30 ఏళ్ళు అక్కడ గురుకుల వాసన చేస్తూ గురుకుల నియమాలని అనుభవిస్తూ గడిపారు. ఓ రోజు గురువుగారు పిలిచారు, అబ్బాయి మీకు ఉపదేశం చేస్తా సంతోషించారు మీ యొక్క నియమ నిష్టలకి, మీ కట్లో కనిపించేదేదో అదే బ్రహ్మ అని చెప్పారు. ఏషో అక్షిని పురుషో దృశ్యతే, నీ కంట్లో కనిపించేదేదో అదే బ్రహ్మయా అన్నాడు. ఆనందం వేసింది దర్శనం. సరే గురువుగారి దగ్గర ఆజ్ఞ పుచ్చుకుని ఇద్దరు కూడా వాపస్ బయలుదేరదామని అనుకున్నారు. కానీ ఎందుకైనా మంచిది, ఒకసారి గురువుగారు చెప్పిన దాన్ని కొంచెం చెక్ చేసుకుని మరీ పెడితే ఏమైనా ఉంటే క్లారిఫికేషన్స్ ఇక్కడే తీసుకోవచ్చును. చూడండి, మీరు ఏదైనా సామాన్ కొనుక్కున్నప్పుడు సరిగ్గా పనిచేస్తుంది లేదా షాప్ దగ్గర చూసుకుంటే మళ్ళీ 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 వచ్చి అక్కడ అరగక్షలాగా సరిపోతున్నారు, అక్కడ ఒకసారి దాన్ని చెక్ చేసుకుంటారే. అలాగే పాపం విరోచనుడు చెక్ చేసుకుందామని అనిపించింది. పక్కన ఇంద్రుడు కనిపించాడు నిలబడేలాగా. వాడికి ఇంద్రుడు మొదటి పోయంటే భయమే. సరే నిలబడి ఇక్కడ రాదన్నాడు, నిలబడ్డాడు. చెరుకు కన్ను గట్టిగా అంటే తెలుసు చెరుకాను. ఆ ఇంద్రుడు కంట్లో కన్ను పెట్టి చూశాడు, ఏం కనిపిస్తుంది లోపల, ఏం కనిపిస్తుంది చూస్తే అండి, ఎవరి కనకాన్ని చూస్తే మీరు ఏం కనిపిస్తుంది, మనమే కనిపిస్తాం. మై గాడ్, నేనే బ్రహ్మరా, నీకంట్లో కనిపించేది నేనేరా, ఇంతకాలం అనవసరంగా నేను చాలా ఫూలిష్నెస్, అనవసరంగా వచ్చి 30 ఏళ్ళు టైం వేస్ట్ చేస్తున్నాను గురుగారి దగ్గర, నేనే బ్రహ్మని, ఎందుకైనా మంచిది మిగతా వాళ్ళు ఎవరు చెక్ చేస్తానని ఇంకో 10 మంది దగ్గరికి వెళ్ళి కళ్ళు తెరిపించి మరి వాళ్ళ కాళ్ళలో తనే పాపం చూసుకున్నాడు. ఏం కనిపిస్తుంది? ఫర్ ష్యూర్ నేనే బ్రహ్మని తెలిసిపోయినా. సరే ఫోన్ నిదారణలో పోమన్నాడు. నేరుగా తన రాజ్యానికి వచ్చాడు, అందరినీ సమావేశపడితే ఋషుల్ని ఈషుల్ని మొత్తం అందరినీ పిలిచాడు. ఆయన చూడండి, గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను వచ్చాను, మంత్రం తెలుసుకొచ్చాను, నేనే బ్రహ్మని, ఇది నిర్ణయం, ఇది ఇక నుంచి ఈవేళ నుంచి ఎవరు కూడా ఇతర మంత్రాలు చదవడానికి వీల్లేదు, ఒకటే మంత్రం అందరికి. ఏ మంత్రం? ఓం విరోచనాయ నమః. ఈ రెండో మంత్రం చదివితే తల తీసేయడమే, హోమాలు చేసినా, తర్పణాలు చేసినా, జపాలు చేసినా, యాగాలు చేసినా, యోగాలు చేసినా అందరికీ ఒకటే మంత్రం ఓం విరోచనాయ నమః. అయితే ఇది విరోచనోపనిషత్తు. అసురుడికి చేసినటువంటి ఉపదేశం అయిందని కాస్తానే ఏం చేస్తాం. ఇంద్రుడికి కూడా డౌట్ వచ్చింది, ఏమిటి మీరే తయారయ్యాడు, మీరే బ్రహ్మని తయారైపోయాడు, ఏంటి కంట్లో కనిపించింది, ఏదో గురువు గారు బ్రహ్మని చెప్పారు, అతను కూడా నేను కూడా చెక్ చేసి చూస్తానని వెళ్ళాడు. ఒక ఈవినింగ్ ఇంకోటి గంటలో చూశాడు, ఆ కంట్లో విరోచుడు కనిపించలే అని కనిపించాడు. అరే వాడి కంట్లో చూస్తే వాడు కనిపించాడు, వీడి కంట్లో చూస్తే నేనే కనిపిస్తున్నా, అంటే బ్రహ్మలో తేడా వచ్చింది ఇక్కడే. పైగా కనిపించేటటువంటి ఈ నా శరీరం ఎన్నోసార్లు కావదెబ్బలు తిందే, ఎందుకంటే ఎవరెవరు వచ్చినా, ఏ రాజు గారు వచ్చినా కావదెబ్బలు తిననే కదండి, ఎవరు సంస్థలు వచ్చినా కావదెబ్బలే, ఇరణ్య కదులు వచ్చినా కావదెబ్బలే, ఇరణ్యాసులు వచ్చినా కావదెబ్బలే, చివరికి చిన్న బుడతలు వచ్చి రావణాసుడు కొడుకు నాలుగు తంటే దానికి కూడా పడు కావాల్సి వచ్చింది. వారు ఎక్కడానికి వీలు లేకుండా వాడు ఎందుకు జీవితంలో టైట్లు కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం? సో ఇలాంటి నేను బ్రహ్మ అంటే ఎట్లా కుదురుతుంది? ఇది మారుతుండే శరీరం, పెరుగుతుండేది, తరుగుతుండేది. మరి బ్రహ్మ ఇలాగ పెరుగుడు తరుగుడు ఉంటుందా? అది అధికారము, శుద్ధము, నిత్యము అని అంటారే, మరి ఏమిటి ఇలా కనిపిస్తోంది? మళ్ళీ గురువు గారి వెళదామని మళ్ళీ వెళ్ళారు, వెళితే అబ్బాయి ఇంకో 30 ఏళ్ళు ఉండవాలి అప్పుడు చెప్తానమ్మా, మళ్ళీ 30 ఏళ్ళు, మళ్ళీ 30 ఏళ్ళు, మళ్ళీ 30 ఏళ్ళు, అలా 120 సంవత్సరాల కాలం తాను గురుకులవాసం చేసి అప్పుడు ఉపదేశం పొందేది తత్వం ఏమిటో తెలిసి. కానీ పాపం విరోచనుడికి చెప్పినటువంటిది కాస్త రియాక్షించి, అది వాడికి కాస్త విసరించి, నేనే బ్రహ్మని అనుకునేటట్టు తయారైపోయి ఇక తనకి తన పెద్దలు చెప్పినటువంటి ఏది మనసులో లేకుండా పోయింది. తానే బ్రహ్మగా డిక్లేర్ చేసుకుని చివరికి వాడు కాస్త నశించాడు. ఇది మరొక యాంగిల్. ఒకటి మనం ఇది శరీరాన్ని చూసుకుని దీంతో మోహపడుతున్నాం, తప్పితే వెనక్కి తిరిగి నేనే బ్రహ్మని అని మనం నడిపించేటటువంటి ఆ భగవత్ తత్వాన్ని మరిచిపోయి ఆ రకంగా తిరిగేసి చేస్తోంది ఏదో ఒకటి మనలో. నిజానికి మనం వేరు, బ్రహ్మ వేరు, కానీ నేనే బ్రహ్మని అన్నట్టు ఏం చేశాడు? ఒకటిగా రెంటిని ముడివేసేసి అలాంటి ఒక విశ్వాసాన్ని వాడు లోపల పెట్టేసుకున్నాడు, లేదా ప్రకృతితో తాన్ని ముడివేసేసుకుని ఆ రకమైన విశ్వాసాన్ని తన లోపల బాగా పాటు కొడుకున్నాడు. ఏమంటండి, సం వేరుగా ఉండే వాటిని సం ఒకటి అనే భావనతోటి సర్ వాడు నిశ్చయించుకున్నాడు. ఏమంటారు దాన్ని? ఆ రకంగా వాడిని తయారు చేసిన ఆ లోపల ఉండే భావాన్ని సం సారము. అంటే వాడు రెండింటిని వేరుగా ఉండే వాడిని ఒకటి అనుకున్నాడు, అంటే సర్వం సరిపోయింది. అదే సంసార మనిషిని అట్లా చేసినది ఏది? దానికే అహంకారము అని పేరు పెట్టాను. అనహం అహం క్రియతే. నిజానికి అహం కాదు పరమాత్మ, నేను వేరు పరమాత్మ వేరు, కానీ నేనే పరమాత్మ అనేసరికి ఏం చేసేవాడు? అహం కాదు కానీ అహం అని ముడేసుకున్నాడు, దాంతో దిగజారే, దానికి అహంకారం అని పేరు. ఎక్కడుంటుంది అహంకారం? మనలోనే ఉంటుంది. చెట్లకు అహంకారం ఉండదు, జంతువులకు అహంకారం ఉండదు, క్రిమి కీటాలకి అహంకారం ఉండదు. అహంకారం అంతా మన మోనోపలైజ్డ్ సొత్తు, ఎంత మన ప్రాపరిటీ అండి. సంపాదించడం చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాం మనం. ఈ అహంకారానికి మనలో స్థానం ఎక్కడ? మీ చేతుల్లో ఉంటుందే, కావాలో ఉంటుంది అహంకారం, బుర్రలో ఉంటుంది. అహంకారం పెరిగే ఇక్కడ, అహంకారంతో రకరకాలైనటువంటి చెడు పనులు చేసేది ఇక్కడి నుంచి.
ఇది ఊర్ధ్వమూలం.
ఎటు వ్యాపిస్తుంది? ఇది క్రమక్రమంగా వీడి కిందకు వస్తుంది. అవి కళ్ళల్లోంచి అహంకారం కనిపిస్తుంది, వాడి మాటల్లో అహంకారం కనిపిస్తుంది, వాడి చేతల్లో అహంకారం కనిపిస్తుంది, వాడి ప్రవృత్తిలో అహంకారం కనిపిస్తుంది. ఈ అహంకారానికి శాఖలు క్రింద క్రిందకి సాగుతూ ఉంటాయి. ఈ అహంకారం ఉంది కనుకనే ఇది క్రమక్రమంగా ఈ ప్రకృతిలో మళ్ళీ వీడు కర్మతోటి బద్ధుడు కాగలిగేట్టుగా వీడి తెస్తోంది. తప్ప ఈ అహంకారం ఒక్కటి కనుక లేకపోయినట్టయితే అసలు వీడికి కిందకి వెళ్ళండి, వీడు బయట పెడతాడు. అహంకారం ఉండడం వల్ల వీడి ఈవేళ మానవ జన్మ, రేపు రోజున మానవులకి కిందకి దారి జంతు జన్మ, జంతు జన్మలకి కిందకి దారి రాయి క్షిపాని అజస్రం అసృహాన్ ఆశ్వరీష్వేవ యోగిషు అని భగవంతుడు కూడా ఒళ్ళు మండిపోయి కింద తొక్కి బాలస్థానం తీర్చుకునేట్టుగా కిందకి దిగజారుతున్నాం. కారణం ఏమి? ఆయన మానుషితనం ఆశ్రయించి మన దగ్గరికి వస్తే మనం వారి విషయంలో ఒక అవజ్ఞత, వారి విషయంలో ఒక శ్రద్ధ రాహిత్యం, వాడిని కూడా మనకు అది చేజ్ చేయనటువంటి ఒక స్థితి ఏర్పడింది మనలో ఉండేటటువంటి అహంకారపు ప్రభావం చేత. కనుక ఈ అహంకారం ఊర్ధ్వమూలం అభ్యాసం, ఇది అశ్వత్థం. ఈ అహంకారం ఎప్పుడు ఒక రకంగా ఉండదండి, ప్రతిపూట మారుతూ ఉంటుంది. ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందా? ఉండనే ఉండదు. స్వ అంటే రేపు అని అర్థం సంస్కృతంలో, స్వ అంటే ఉండేది అని అర్థం. స్వస్థ రేపు కూడా ఇలానే ఉంటుంది కనుక దాన్ని స్వస్థ అంటాం మనం. రేపు ఇలా ఉండదు అనాలంటే ఏమనాలి? అస్వస్థ ఎప్పుడు ఒకే రూపంలో ఉండనిది ఏమంటాండి అండి? అస్వస్థ. చూడండి మనలో ఉండేటువంటి అహంకారం కానీ అజ్ఞానం కానీ ఒక రకంగా ఉండదు చూడండి, ఒక క్రమంలో ఉండదు చూడండి. ఎప్పుడు మారిపోతూ ఇవాళ ఇది కావాలి, రేపు అది కావాలి, మరొకటి అది అని నేను అనుభవించాలి, ఇది నేను అనుభవించాలి, అది నేను అనుభవించాలి. విషయాన్ని బట్టి మనలో ఉండేటువంటి ఈ అహం మారిపోతూ ఉంటుంది క్రమంగా. ప్రపంచంలో ఉండే విషయాలన్నీ మారేవే. ఇప్పుడు విషయాన్ని బట్టి నీలో అహంకారం ఏర్పడ్డప్పుడు విషయాలు నిరంతరం మారుతూ ఉండేదే. మనం ఇవాళ ఈ చెట్టు చూసామంటే మరి కాసేపు ఈ చెట్టు ఈ చెట్టులో ఉంటుంది కదా, ఇంకో రెండు కొత్త ఆకులు వస్తాయి, లేదు రెండు ఆకులు రాలిపోతాయి. సో దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ చేంజ్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ది యూనివర్స్. నో మ్యాటర్ వెదర్ ఇట్ సో ట్రీ, మ్యాన్, యానిమల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కాన్స్టెంట్ గా మారుతుంది. మారే వాటిని బట్టి నీలో ఏర్పడుతుంది అహం అన్నప్పుడు నీ అహం కూడా ఏమవుతుంది? మారుతూనే ఉంటుంది. కనుక దీనికి ఏం పేరు పెట్టారు? దీనికి అశ్వత్థం. అయితే ఎప్పుడు ఉంటుంది? పగలా, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడు ఉంటుందండి? నిద్రపోతున్నా అహంకారం మనకి పోదండి. ఇప్పుడు నిద్రపోతుంటే మిమ్మల్ని వెంకయ్య అంటాడు కాదు. మీరు ఎప్పుడైనా తెలుసునో తెలియదో, డాక్టర్లు ఆపరేషన్ చేస్తారండి, మత్తు మంది ఇస్తారు. మత్తు మంది ఇచ్చి ఆపరేట్ చేసి పూర్తయిపోయిన తర్వాత వాడిని ఎలా లేపుతారో తెలుసునా? ఏలే అని లేపుతారనుకుంటున్నారా? వాడి పేరు పెట్టి పిలుస్తారు. వెంకయ్య అంటాడు వాళ్ళు. మీరు లేడంటేనే మరొకటంటేనే వాళ్ళు స్పందించారు. వాళ్ళు పేరుకి వాడు స్పందించినంత యాక్టివ్గా ఫాస్ట్గా మరొక దాని వల్ల వాడు స్పందిస్తారు. మీరు పుస్తకం కొనగానే ఏం చేస్తారు? శ్రీకృష్ణ శ్రీరామ రాస్తారా? ముందర మంత్రి తర్వాత కృష్ణుడు. చూడండి అహంకారపు తీవ్రత ఎంత ఉంటుందో, అహంకారపు ప్రభావం ఎంత గట్టిదో. నేను ఇది అవ్యయం. వ్యయం అంటే ఖర్చు అయిపోవడం. మనకి ఎప్పుడైనా ఖర్చు అవుతుందా ఈ అహంకారం? ఇది పెరుగుతూ ఉంటుందండి రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు వ్యయమైపోదు, నశించిపోయేప్పుడును ఉంటుంది. కనుక దీనికి అవ్యయం, అశ్వత్థం, ప్రాణవ్యయం. దీనికి చందాంతి పరణాన్ని ఎవడి ఛందస్సు వాడిది. ఛందస్సు అంటే సంకల్పాలు, మన సంకల్పాలు మనవి. వాడి అహంకారానికి సంకల్పాలు వాడివి, వీడి అహంకారం సంకల్పాలు వీడి. దీనికి హద్దే లేదండి. సముద్రానికైనా హద్దు ఉండదు. ఈ తీరం నుంచి ఈ తీరం దాకా ఆకాశానికి అప్పుడప్పుడు మన హద్దులు బయట, ఆ నక్షత్రం దగ్గర నుంచి ఈ నక్షత్రం దాకా ఆకాశానికి అది కూడా ఒక హద్దే కదా. కానీ అహంకారానికి హద్దు ఉందా? లేనిలేదు. అయితే దీన్ని ఇలా వదిలేయడమేనా? వీల్లేదు. ఎందుకని ఇదే పెద్ద సంసారం. ఈ అహంకారానికే సంసారం అని పేరు పెట్టేది. ఏం చేయాలి దీన్ని? అసంగ చిత్రేణ దృఢేణ క్షిత్వా దీన్ని కోస్తారై అన్నది. అహంకారం కనిపిస్తుందని కోసేదానికి జుట్టంటే కనిపిస్తుంది కనుక కోసేస్తాం చక్కగాను. కొయి కోరు కోరుదన్నా కోసేస్తున్నారు అనుకుంటా. అందరూ కట్టేయడం ప్రారంభించారు ఇక్కడ. ఇదొకటిగా జడలు పెంచి ముడేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కూడా కోసేయడం ప్రారంభించారు. అంటే మగవాళ్ళు మాకు ఎప్పుడో కోసేయడం ప్రారంభించారు అనుకుంటారు. అది వాళ్ళ కాదు, వాళ్లే కోస్తే మేమెందుకు పోయిపోతే కూడా ఆడవాళ్ళు ప్రారంభించారు. అంటే మనం దాన్ని చేసేస్తున్నాం. కానీ అహంకారాన్ని నువ్వు ఎట్లా కోస్తావు? అసలు కొయ్యమనా కృష్ణుడు చెప్పింది? ఇది రహస్యం. కొంచెం చెప్పలా. సంగ శస్త్రేణ దృఢేణ చిత్వా. సంగం అంటే దాంతో సంబంధం. నువ్వు సంబంధాన్ని వదిలేవు కదా దీంతో. దేంతో సంబంధం వదిలేస్తావు? శరీరంతో సంబంధం వదిలేస్తావా? తిండితో సంబంధం వదిలేస్తావా? గాలితో సంబంధాన్ని వదిలేస్తావా? చుట్టూ కనిపించే వస్తువులతో సంబంధం వదిలేస్తావా? అసలు వదిలి నువ్వు ఎక్కడైనా ఉండగలవా? వదిలేస్తే మనకేం భావనేసి ఉండదండి అనుకున్నాడు ఒక మహర్షి స్వామి. ఇవన్నీ వదిలేస్తే అసలు నాకు ఏ రకమైన భావనేసిన ఉండదు. శుభ్రంగా ఐ షుడ్ బి ఫ్రీ ప్రాబబ్లీ ఇఫ్ ఐ జస్ట్ గివ్ అప్ ఎవ్రీథింగ్ శుభ్రంగా వెళ్ళిపోయాడేనా? వాళ్ళ రోజు చెట్టు కింద కూర్చున్నాను అనుకుంటున్నాను. ఎవరు ఖచ్చితంగా నేను కదలను అని కూర్చున్నాను. ఓ పెద్ద ఇంత భాగవతం తయారు కదా మీరు తెలుసు. భాగవతం ఎలా తయారే? భాగవతం ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? సుఖమహర్షి చెప్పాడు, పరీక్ష నరేంద్రుడికి చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఓ ఆయన ముక్కు ముంచి కూర్చొని చెప్పాల్సి వచ్చింది. ఒక మహర్షి ముక్కు ముంచుకుని కూర్చున్నాడు. ఓ మహారాజు గారు అక్కడికి వెళ్ళాడు. నన్ను పలకరించలేదని ఉండమండి. ఓ చనిపోయే పావులు వేశాడు, మంచి పావులు వేస్తే ఆయన ప్రభావం చనిపోయిందో తెలియదు. అది చూసిన వాళ్ళ కొడుకు కోపం వచ్చింది. వారం రోజుల్లో నువ్వు పావై కలిసి కలుస్తావని శాపం పెట్టాడే. దాంతో పాపం ఆ మహారాజుకి ఓన్లీ పోతే పోయి లైఫ్ పెద్ద చేస్తాం ఏమిటి. కానీ పోయే లోపల తెలుసుకోవచ్చిన తత్వార్థాన్ని తెలుసుకుని మరిపోవాలి. వచ్చిన జన్మని వేస్ట్ కానివ్వకూడదు. కనుక నాకుండేటటువంటి వారం రోజుల ప్రతి సెకండ్ కూడా నేను చాలా విలువైనదిగా దాన్ని ఉపయోగించుకుంటా. చెప్పండి ఏం చేయమంటారు? ఆయన మొత్తం జ్ఞానులందరినీ పిలిచి సత్సాంగత్యాన్ని ప్రారంభం చేసి వారి ద్వారా లాభం పొందాలి. ఈ వారం రోజుల్లో వాట్ ది బెస్ట్ ఐ కెన్ డూ. ఇంతలో ఒక మహిళ చెప్పారు ఆయన. తప్పకుండా చెప్తానన్నాడు ఆయన. చెప్పారు చెప్పాలి. ఎందుకు వచ్చింది మాకు ఎంత భాగవతం? నేనేం పని చేయను అని ఆయన ముక్కు ముందు కూర్చోడు. ముక్కు ముందు కూర్చుంటే ఏం పనులు సాగమని మన ఉద్దేశం. అసలు అదే పెద్ద భాగవత తయారు చేసి కూర్చోగలం అలాగా కూర్చొని కూర్చోలేదు. సంబంధాన్ని ఉదయగలమైన ప్రకృతిలో ఉండేటువంటి వస్తువులతోటి వదలనే వదలలే. చూడండి మమ్మల్ని సన్యాసులు అని పేరు. వారు దండం పట్టుకున్నారు, మేము దండం పట్టుకున్నారు, మీరు దండం పట్టుకున్నారు, మేము కూడా ఏం వదిలేస్తుంది. ఆయన మాట కలెక్టర్ నుంచి మాయా పోయి వారు ఇక్కడికి వచ్చారు, మేము అక్కడెక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం. ఎందుకని ఇది వదలలేము. మనం వదలవలసినవి కూడా కాదు. ఇది ప్రపంచం మీకు వదలదగినది కాదు. ఇందులో ఉండే ఏది మీకు వదలదగినది కాదు. ఎందుకని? ఇవన్నీ భగవంతుడు యజ్ఞ విభూతి మధు తత్వం శ్రీమద్ ఊర్జితమే తత్తదేవాలక్షత్వం మమ తేజోంశ సంభవం. ఈ ప్రపంచంలో కనిపించే ప్రతిదీ నా ఒక అంశ అని ఆయన చెప్తే ఇది మనం వదిలేస్తాం. అండ్ మీ బాడీలో ఏ భాగం మీరు వదిలేదని చెప్పండి. మీ శరీరంలో ఏ భాగాన్ని మీరు ఇగ్నోర్ చేయడానికి ఇష్టపడుతున్నారు? తల తీసేయడానికి పర్లేదా? కొన్ని కళ్ళు, కొన్ని కాళ్ళు, కొన్ని గోళ్ళు, చివరి గోళ్ళు కూడా మీరే గొప్పకోవట్లేదు. ఈ చిన్న గోడు నిన్న ఒక గుళ్ళో వెళ్ళే ఉంటున్నా, చూసాయని ఈ బొమ్మలో ఇంత గోడు గోడు నిండా పోదు. ఆ గోడు నిజమే లాభం, కానీ చివరికి మనకి కోటి పారేసిన మరీ మొత్తుకు వచ్చే గోళ్ళు కూడా మీరేంట గొప్పకోవట్లేదు. మన మొగళ్ళకి ప్రతి దేహం ఒక్కటే చెబుతుంది, మిగతా దుస్తు అంతా తీసేయాలని ధర్మశాస్త్రం చెప్తుంది. తెలుగు మాత్రమే ఉండాలి, మిగతా దుస్తు అంతా ఉండకూడదు. ఇది శాస్త్రం. ఇప్పుడు ఆడవాళ్ళు అంతా తీసేస్తాను తిరుపతి, ఆడవాళ్ళకి పోదు, అసలు ఇస్తామని మొక్కడానికి వీలే. కానీ ఏమిటో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, వీళ్ళంతా సుఖంగా తీసి వారడం ప్రారంభించారు. మొగాళ్ళు తీయడానికి ఇష్టపడ్డది సమాజ విద్యార్థిని మగవాళ్ళకేమో ప్రాణమనే స్థానం దుట్టు తీనంటే ఆలయంలో పనిచేసే పూజారి కూడా తీయడానికి ఇష్టం లేదు. వాడికి దృష్టించకూడదు మీసాలు ఇంకేదో పొట్టుకుంటుంది. అంటే మన శరీరంలో ఏ భాగం మనం వదిలేయడానికి మనం ఇష్టపడ్డ చూసారా, ప్రతిదీ మనకి ప్రయమే. జుట్టు కూడా అలా తిప్పుతుంటే అదొక దహనంతో, గోడ అలా తింటుంటే అదొక దహనంతో, అది పెద్ద పోటీ పెట్టండి. అంటే దట్ ట్రూ, నీ దేహంలో ప్రతి భాగము నీకెంత ప్రేమో, భగవంతుడు దేహంలో ప్రతి భాగము ఆయన కూడా అంతే ప్రేమ. మరి భగవంతుడు నీవాడైతే ఆయనే నీ ప్రపంచం నీకు విషమా అవుతుంది? ఎప్పుడైనా అలాగా నువ్వు ప్రపంచాన్ని విషం అన్నావంటే నువ్వు ఈ ప్రపంచమే తానైనటువంటి పరమాత్మని కూడా నువ్వు విషం అన్నంటే కదా. అంటే చివరికి మన భక్తి అక్కడ దాకా వెళ్ళిందా? పరమాత్మనే విషయం అని ఎంత ఆడుకున్నాం. ఇప్పుడు కొంతమంది ఇంట్లో కొంతమంది పడవ, కొంతమందికి అరటి ఇంట్లో వేసుకోలేదు, ఎందుకంటే అరటి మొక్కలు మా ఇంట్లో పడవని అడుగుంటారు. కొందరింట్లో కరివేప పడుతుందండి, కరివేప కరివేప చెట్లు వేరు, కొందరింట్లో దేవుడు పట్టి కొంతమంది అలా ఒక్కొక్కరికి పడనవి ఒక్కొక్కటి ఉంటాయి. కానీ ఈ ప్రపంచం అంతా ఆ భగవంతుడిదే, ఆ భగవంతుడు నీవాడు అని అనుకున్నప్పుడు నీకు పడనిది ఏమైనా ఉంటుంది? ఈ ప్రపంచంలో ఎందుకు ఉంది ఇవన్నీ మీకు విషయం అని మీకు అనిపిస్తోంది? అంటే దాన్ని చూసే దృష్టిలో మీకు లోపం ఉంది అని అర్థం. ఏమిటి లోపం? అహంకారం. ఇదంతా పరమాత్మది అని చూడాల్సింది పోయి అంతా నాకు, ఇదంతా నాది, ఇవన్నీ నాది, ఇదంతా నేనే. ఎంత విరోచన విషయంలో దాంతో ఇది విషం కింద తయారైంది. అందుకే కృష్ణుడు చాలా అందంగా చెప్పాడు, నువ్వు చేయాల్సినటువంటిది ఈ సంసార విష వృక్షం అని అనుకున్నప్పుడు దీంతో నువ్వు సాధించాల్సింది శరీరాలు పోసేయడం, కుటుంబాలు పోషించుకోవడం కాదయా, ఆ సంఘాన్ని అలవాటు చేసుకో. ఆ అనేది నా పేరు, అక్షరాణం అకారోక్మి. ఆ అంటే నేనేనయా, ఆ సంఘముని కావాలి, నాతో సంఘాన్ని ఏర్పాటు చేసుకో. ఆ సంఘం అంటే వీటికి సంబంధం వదిలేయడం కాదు, ఎవరు వదుతారు వాళ్ళకి సంబంధం, వాటిని సంబంధం ఎవరు వదలడానికి, దీన్ని ప్రపంచంతో సంబంధం వదలడం అనేది ఎవరి శ్వాస కాదు, అది పోయిన తర్వాత కూడా అవసరం. ఆ తర్వాత ఆయన పోయిన తర్వాత మళ్ళీ వీణేదో తీయాలి కదా, వీణేదో తీయాలంటే తర్వాత వాళ్ళకు కూడా ఏదో కొంత కావాలి కదా. అంచేత అతను దీంతో సంబంధము సంఘము అనేటటువంటి వదలడం ఇది లిటరల్లీ ఇంపాసిబుల్. అసలు దాటింగ్ కానీ కదా. అంచేత కృష్ణుడు అసాధ్యాన్ని ఎప్పుడు చెప్పడు, సులభమైన మార్గాన్ని చెప్తాడు. అందుకే ఆయన చెప్పింది అసంగ చిత్రేణ దృఢేన చిత్వ. ఆ అంటే నేనయ్యా, నాతో సంబంధం పెట్టుకో, నీ పనంత సులభంగా నేను చెప్తాను. నీకు వేరే కూలీ పెట్టుకోకలేకుండా కూలీ పని కూడా నేను చేసుకుంటాను. నువ్వు వేరే డ్రైవర్ని అపాయింట్ చేసుకోకలేకుండా నేను డ్రైవింగ్ చేసి పెట్టుకున్నాను కదా అని అడిగాడు అర్జునుడు. అన్నాడు ఆయన ప్రధానికి డ్రైవింగ్ చేసి పెట్టాడు పాపం, ఒక ఉద్యోగం ఖాళీ. ఈ పని ఆ పని అనేది ఏమీ లేనే లేదు. చివరికి వాళ్ళ వంశ వృక్షం, వాళ్ళ వంశపు అంకురమైనటువంటి పరిస్థితి పోయేది. డాక్టర్ దగ్గర వెళ్ళే కుంతీదేవి కృష్ణుడి దగ్గర వెళ్ళి ప్రార్థన చేసింది, కృష్ణ మా వంశం ఏం చేయదలుచుకుంటున్నావు నువ్వు అని అడిగిందాడు. ఆ వంశవృక్షమైనటువంటి పరిస్థితిని తిరిగి మళ్ళీ ఆయన జన్మనిచ్చారు. సో యూ నీడ్ నాట్ కన్సల్ట్ ఏ డాక్టర్ నార్ ఏ డ్రైవర్ నార్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ ఇఫ్ యూ స్టార్ట్ కన్సల్టింగ్ లార్డ్ కృష్ణ. బికాజ్ ఈ రాంగ్ వన్ యూ కెన్ టేక్ కేర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ నీడ్స్ ఆర్ రాదర్ యూ డిజర్వ్. తప్పకుండా భగవంతుడు మనకు కావాల్సింది చేసి పెడతానన్నారు, కానీ ఆయనది నమ్మకం ఉండాలి కదా అమ్మగారు, ఆయన దీనికి విశ్వాసం ఉండాలి కదా. ఉండి నీకు అతడితో సంఘం పెట్టుకో, ఆ సంఘం ఏర్పరచుకో, అదే నీకు శస్త్రం, అదే నీకు ఖడ్గం. ఈ అతనికి శస్త్రేణ దృఢేన చిత్వా, ఇప్పుడు నీకు అన్ని మొత్తం తొలగిపోయే ఈ లోపల ఉండే అహంకారం తానే తొలగించగలుగుతాడు, నువ్వు తొలగించుకోవాలి. నిజమే, ఇంతవరకు వాళ్ళు కృష్ణుడు చెప్పాడు, కానీ ఆయన్ని సంఘం మనకు ఎట్లా తెలియదు. ఆయన కనిపించి నేనే నీ కృష్ణుడు గారు నాతో సంబంధం పెట్టుకోండి అని ఆ కనిపించిన రోజునే ఆయన తిట్టిన వాళ్ళు కొందరు, రోడ్డు కెట్టి కట్టిన వాళ్ళు కొందరు, మొట్టకాయలు మొట్టిన వాళ్ళు కొందరు, రకరకాలుగా చేశారు. ఆయన మీద సంఘం అంత సులభం కాదుతామండి. ఆ సంఘం కలిగించే కలిగించగలిగిన వాళ్ళతో సంబంధం ఉండడం మనకి ఏర్పడదు. అది కలిగించగలిగిన వాళ్ళు మహానుభావులైనటువంటి జ్ఞానులు. వారితోటి మన సహవాసాన్ని సాంగత్యాన్ని ఏర్పరచుకోగలిగితే వీరి యొక్క సాంగత్య ప్రభావం చేత వారి మీద మనకి సంఘం ఏర్పడుతుంది. అందుకే వారిని గుర్తించినంత వరకు నీకు ఈ సంసారం అనేది ఒక విషవృక్షం. సంసార విషవృక్షస్య ద్వే ఫలేహి అమృతోపమే. దీనికి రెండు పండ్లు పండదు. ఏవి పండ్లు? కదాచిత్ కేశవే భక్తి. ఇది ఒక అమృత ఫలం. ఏదో జన్మలో ఎంతో కాలానికి భగవంతుడి యందు విశ్వాసం కలగవచ్చు, భగవంతుడి యందు ప్రేమ ఏర్పడవచ్చు. పడుతుంది చెప్పలేదండి. కదాచిత్ కేశవే భక్తి. ఎన్ని జన్మలకి, ఎన్నెన్ని జన్మ, జన్మాంతర సహస్రేషు తపో జ్ఞాన సమాధి హిరీనరాణం క్షేణపుణ్యానా కృష్ణే భక్తి ప్రజాయతే. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, కొన్ని జన్మాంతర సహస్రాలు, ఎన్నో జన్మలలో 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 భగవంతుడే ఈ మీద కొంత పుణ్యాన్ని అక్యూములేట్ చేసి ఒక చోటకి తెచ్చి ఏదో క్షుద్ర దేవతని పూజించేవాడిగా నేను తయారు చేసి అసలు ఏదో ఒక బెండ్ అవ్వాలి కదా. అక్కడి నుంచి క్రమంగా క్రమంగా పైకి తెచ్చి ఆ తర్వాత కొంచెం పెద్ద దేవతల దగ్గరికి, ఆ తర్వాత 49 జన్మలు సుమారు ఈ చిన్న 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 ఈ గణదేవతల్ని ఆరాధన చేస్తే వాడు శివభక్తుడు కాగలుగుతాడు. 7 జన్మల శివభక్తుడు కాగలిగితే తప్ప వాడు విష్ణు భక్తుడు కాలేడు, వాడు వైష్ణవుడు కింద మారలేడు సుమా. ఇలా కదాచిత్ అది ఎప్పుడు దొరుకుతుందో మనం చెప్పలేం. తద్భక్తైర్వా సమాగమ. భగవంతుడి యొక్క భక్తి ఏదో ఒకనాడు కాలాతీతంగా ఏర్పడితే ఏర్పడవచ్చు, కానీ దానికంటే కూడా తద్భక్తైరేవ సమాగమ. ఆయన భక్తులతోటి మనకి ఏనాడైతే సాంగత్యం ఏర్పడుతుందో, వారి ఉపదేశాన్ని ఏనాడు మనం శ్రవణం చేయగలిగేటటువంటి సౌభాగ్యం ఏర్పడుతుందో, ఆనాడు నిజంగా ఈ విషవృక్షానికి అమృతోపమైనటువంటి ఫలం దానికి కాసినట్లు. అది మన జన్మలో సాధించాలి. అది మనకి లభిస్తే, వారి యొక్క ఉపదేశాలు మనలో ఎక్కితే, పక్షుల అరుపు రాత్రి చెలచెలవారుతుంటే మనం లేద్దాం అని కోరిక కలిగిన వ్యక్తికి చెవితోటి తెల్లవారినట్టుగా వారికి ఎట్లా సూచన చేస్తుందో, ఎవరికి లేవాలి అనుకున్నవారు, నేను లేవనే లేవని కాక ముందుకు తనేసి పడుకున్నవాడు ఏం లాభం, వాడికి మొత్తం ఏడు మెరికి చేసినా వాడికి లాభం లేదు. వాడికి లేవాలి అనే సంకల్పం ఒకటి మనసులో ఉన్నట్టయితే అప్పుడు నీవు పక్షుల అరుపులు వినిపిస్తాయంటుంది మన ఆంధ్రాడి తల్లి తన తిరుపతి ప్రబంధంలో. అట్లా నీకు కూడా బాగుపడాలి, నేను కూడా బాగుపడాలి అనే ఒక జిజ్ఞాస ఏర్పడితే, నీ జిజ్ఞాసకి ఆనందించిన సర్వవ్యాపి అయినటువంటి భగవానుడు అప్పుడు నువ్వు సజ్జన సహవాసం కలిగేటట్టుగా ప్రేరేపిస్తారు. అప్పుడు జ్ఞానులు మనకి దగ్గరికి వచ్చేటట్టుగా, మనం జ్ఞానుల సన్నిధానానికి చేరగలిగేటట్టుగా మనకు ఒక సన్నివేశాన్ని కల్పిస్తారు. అప్పుడు మన చిత్తంగా జీవితం తెల్లవారు, అప్పుడు మన లోపల ఉండేటటువంటి చీకట్లు తొలగడం, అప్పుడు మనకు ఉండేటటువంటి తత్వం ఏదో గుర్తింపుకి రావటం, అప్పుడు మనం ఆ భగవానుని భావించగలగడం చేస్తాం. సజ్జన సహవాసం లేనిదే సన్మార్గగామి మనిషి కానే లేడు. ఇది మన రెడ్ బాక్స్లో రాబడేసు. అందుకే తద్భక్తైరేవ సమాగమః, ఇదే అమృతోపమైనటువంటి ఫలం అంటే మనం సాధించాల్సింది ఈ జన్మలో. అయితే భక్తుల సహవాసంతో వారు మనకు అందించేది ప్రేమ తత్వం లోపల వికసించేది. ప్రేమ మనకి ఎవరైనా కొత్తగా రావక్కర్లేదండి, కావలసిన ప్రేమ ఉంది, తన్నులు తన్నులు ప్రేమ ఉంది లోపల, కానీ అది అదర్వైజ్ ఇట్స్ డైరెక్షన్. ఉండాల్సిన రేపు లేదు, ఎంతో ఉంది మనలో ప్రేమ తక్కువ చెప్పండి. ఇందాక స్వామీజీ మహారాజు చెప్పినట్టుగా మనకి టీవీ అంటే కావలసినంత ప్రేమ, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రేమ ఇవాళ కొత్తగా ఎవరు తేవసరా, ఉన్నదాన్ని ఛానలైజ్ చేయడం అనేటువంటిది చాలా అవసరం. మా దగ్గరికి కొంతమంది తల్లులు వస్తుంటారు, మా వాడికి గుర్తుగా మధ్యమరి పెట్టుకోకపోయింది స్వామీజీ ప్లీజ్ ఏమైనా కాస్త మంత్రమో తంత్రమో చేయండి వీడికి అని అడుగుతుంటారు. అంటే మాకు నిజం పరీక్షిద్దా అని అప్పుడప్పుడు నేను అడుగుతుంటాం, ఏమో ఈవేళ రాత్రి 8:30 టీవీలో ఏం షో వస్తుందో అని అడుగుతుంటాం. చెప్పండి, ఈ మధ్య మిస్ వరల్డ్ ఎవరయ్యా అని తక్కువని చెప్తాడండి. క్రికెట్ లో హై స్కోర్ చేసినటువంటి వాడు గవాస్కర్ ని కూడా మించిన వాడు ఎవరయ్యా అని తక్కువని చెప్తాడండి. మరి మధ్యపరిచయం బ్రహ్మాండమైన ప్రత్యుత్పన్న మతి, వాడికేం లోటేం లేదండి, వాడికి చెరకు నిచ్చింది చెప్తుందండి. అన్ఫార్చునేట్ అక్కలేని వాళ్ళు అనేట్లోనే ఉంది. అంటే మొత్తం హార్ట్